పొద్దున్న మనము మూడు శక్తుల గురించి మాట్లాడుకుందాం. మనం మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి. ఈ మూడు శక్తులు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. అదేదో మీరు విశేషమైనటువంటి ప్రయత్నం చేసుకుని ఆ శక్తుల్ని మీరు దింపుకోవలసినటువంటి అవసరము లేదు. దే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ యూ, మనలో ఉన్నాయి అవి. కానీ కావాల్సింది ఏంటంటే పాలిష్. వాటిని ఎలా పాలిష్ చేసుకోవాలి, దానికి మీకు రెండు సాధనలు పొద్దున్న చెప్పాను నేను. ఒకటి మహాలక్ష్మి సాధన, రెండవది గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఇవి రెండు కూడా మీ జీవితంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాలి. ఆధ్యాత్మిక జగత్తులో మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఏమిటి అంటే థియరీ చదవకుండా ప్రాక్టికల్స్కి వెళ్తాం. థియరీ చదవకుండా ప్రాక్టికల్స్కి వెళ్తాం అంటే ఏంటి అంటే ఐటీఐ అన్నమాట. 8వ క్లాస్ ఫెయిల్ అయ్యి ఓ సుత్తి పట్టుకుని ప్లంబర్గా అయిపోయాడు అనుకోండి, అదే వాడు ఏ బీటెక్ ఎంటెక్ వచ్చేసి వస్తాడు. సబ్జెక్ట్ ఒకటే యాక్చువల్గా, కానీ తేడా ఎక్కడుంది? జ్ఞానంలో తేడా ఉంది, థియరీలో తేడా ఉంది. తేడా అవగాహన అవుతుంది కదా. ఐటీఐకి ఐఐటీకి ఉన్న తేడా. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మకాండలందరూ ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. కర్మకాండ ఏదో నేర్చుకుందాం, ఇంకా కర్మకాండ చేస్తే ఫలితం వస్తే హ్యాపీ, ఫలితం రాకపోతే నాట్ అన్ హ్యాపీ. రావటం నేర్చేసుకుంటూ పోతూ ఉంటాం. చేత ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్లాసెస్లో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది నాలెడ్జ్తో కూడినటువంటి ఆచరణ. కానీ నాలెడ్జ్తో కూడినటువంటి ఆచరణ ఒక రోజులో రాదు, ఒక లెక్చర్ వింటే రాదు. కాలేజీకి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్ పుస్తకాలు తీసుకువెళ్ళి నోట్స్ రాసుకుని లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు, దాని తర్వాత లైబ్రరీకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ దాన్ని చదువుకుని మళ్ళీ నోట్స్ రాసుకుని మళ్ళీ లెక్చరర్తో సంప్రదించి కొన్ని సంవత్సరాల పాటు అది చేస్తే ఒక విద్య వస్తుంది. ఏ విద్య అయినా సరే, ఓ ఇంజనీర్ అవ్వాలన్నా ఓ డాక్టర్ అవ్వాలన్నా, మీరు కనీసము రోజుకి 10-15 గంటలు చదవాలి. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు గ్యారంటీగా మీకు తెలుసు కదా, ఏ బాధ్యత ఉండదు, తింటాం చదువుకోవటం లేకపోతే తిరగటం, పని ఏం చేయం, చదువుకుంటే చదువుకుంటాం లేకపోతే తిరుగుతూ ఉంటాం. అలాగే ఒకరోజు రెండు రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు జరుగుతాయి. ఓటో క్లాసులో చదువు మొదలెట్టాక వాడు ఏ ఎంటెక్ ఎంతో అయ్యేంత వరకు కూడా సంపాదన గురించి వాడికి ఏం అవసరం లేదు, ఇల్లు ఎలా గడుస్తుందో వాడికి అవసరం లేదు. అప్పుడు వాడికి డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ వస్తే వాడు తన జీవితంలో ఏదైనా చేయగలడేమో కదా. కానీ ఆధ్యాత్మిక విద్యకి మనం ఏం నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాం? ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ వేసేది, జవాబు చెప్పేది, మీ నుంచి ఆశించే మార్పు ఏమిటి అంటే ఇది. ఆధ్యాత్మిక విద్యని మీరు ఒక విశ్వవిద్యాలయంలో చదివే చదువుగా మార్చాలి. ఇంచేతంటే అది సాధారణమైనటువంటి విద్య కాదు. సాధారణమైనటువంటి విద్య కాదు అని మనకు ఎలా తెలుస్తుంది? యోగ విద్య, యోగ విద్య సాధారణమైనటువంటి విద్య కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏ ఏ ప్రొఫెషన్లో మీరు ఎంత ఉచ్చస్థితికి వెళ్ళినా ఆ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి మీకు ఏదైనా ఒక విషయం చేతకాకపోతే మీరు వెళ్ళేది యోగుల దగ్గరికి. ఉదాహరణకి నెల్లూరులో ఓ 8 ఏళ్ల పాప 3 నెలల బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. బాడీ అంతా నల్లబడిపోతుంది, చెవుల్లోంచి ముక్కులోంచి నెత్తులు నల్లగా కారుతోంది. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంకా మహా అవుతే 2 గంటలు 3 గంటలు ఉంటుందండి, పాపని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. అక్కడ నెల్లూరు హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే వెంకయ్య స్వామికి భక్తుడు ఒక అతను ఉండేవాడు. వెంకయ్య స్వామి పేరు మీద ఎంతమంది విన్నారు? విన్నారు కదా. ఆయన ఒక అవధూత, ఏమీ చదువు రాదు ఆయనకి, ఏమీ రాదు ఆయనకి. ఏంటని డమ్డమ్ చాకలి యోగం మంగళ యోగం అని ఏదో ఆరుస్తూ తిరిగేవాడు పిచ్చివాళ్ళగా. డుబుడుక్కు డుబుడుక్కు అంటూ తిరిగేవాడు. తిరుగుతూ ఉంటే అందరూ పిచ్చివాడు అనేవాడు. సరే, తర్వాత ఈ డుబుడుక్కు డుబుడుక్కులో ఏదో శక్తి ఉందని అర్థమైంది మనుషులకి. అతన్ని చెప్పాడు, ఇక్కడ ఉన్నాడండి వెంకయ్య స్వామి అని ఒక మహానుభావుడు, మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్లు హోప్స్ వదిలేశారు. 2 గంటలు ఒళ్ళంతా నల్లబడిపోయింది, చెవుల్లోంచి ముక్కులోంచి నల్లగా నిద్ర కారుతుంది. లాస్ట్ స్టేజెస్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు, తన కుడికాలు పొటకని వెళ్తూ బొడ్డు నొక్కాడు పాపది గట్టిగా. ఇంకా ఎన్ని ఆరిఫెసెస్ ఉన్నాయి కింద నుంచి పైనుంచి అందరి నుంచి కూడా నల్లటి నెత్తురు బయటకి చిమ్మిందిట ఒక 2-3 అడుగుల దూరం వరకు. ఇన్ని నొక్కుతూనే ఉన్నాడు. దాని తర్వాత ఇంత వేరుశనక్కాయలు ఇచ్చి తినమన్నాడు, ఒక బెల్లం మొక్కిచ్చి. మొన్న ఎప్పుడో నాకు చూపించారు మనుషులు ఆ పాపని. షీ స్టిల్ అలైవ్ అండ్ ఎంజాయింగ్ గుడ్ హెల్త్. ఇక్కడ మనకి కొంచెం తెలివితేటలుంటే, మనం నిజంగా చదువుకున్న వాళ్ళమై అవగాహన ఉన్న వాళ్ళమై ఉంటే, ఇది ఒకటే కేసు కాదు కదా, ఇలాంటివి మీరు కొన్ని వేలు మల్టిప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ నాట్? యోగులు ఈనాటి మహామేధావులు డాక్టర్లు క్యూర్ చేయలేనటువంటి రోగాలు క్యూర్ చేశారు. ఇందులో మీకు ఎవరికైనా డౌట్ ఉందా? కానీ మీలో ఎవరికైనా మా పిల్లవాడిని డాక్టరీ చదివిస్తామని అంటారు తప్ప యోగిగా అవమని అంటానికి మీకు దమ్ము చాలటం లేదు. ఆశ్చర్యం అది. ఎదురుకుండా ప్రూఫ్ కనిపిస్తుందా? ఇంకో తమాషా అయినటువంటి ప్రూఫ్స్, ఇంజనీరింగ్ మ్యాజిక్స్. రంగన్న బాబు గారని ఏలూరులో ఒక రామభక్తుడు ఉండేవాడు. ఆయన రామ 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 అనుకుంటూ ఉండేవాడు. నీళ్ళ కావిడి మూసి, ఆ కాలంలో నీళ్లు మంచినీళ్ళు దొరికేవి కాదు, చెరువు నుంచో బావి నుంచో ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి అందరిళ్ళలో పోసేవాడు. దానికి ఎవరు ఆనాయం పావులాయం ఎంత ఇచ్చేవారు అప్పుడు. అది ఆయన ఆదాయం, ఆయన వృత్తి. గుంటూరులో ఆయన వచ్చినప్పుడు, ఏలూరు నుంచి గుంటూరు వచ్చారు ఆయన. అలా ఆయన అలా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా ఆయన వృత్తి ఏంటి అంటే నీళ్ళ కావిడి పోయటం, ఇవ్వటం, నీళ్లు పోయటం, దానికి ఎవరైనా 1 రూపాయలు 2 రూపాయలు ఇస్తే తీసుకోవటం. గుంటూరులో, పాత గుంటూరులో ఒక రోడ్డు మధ్యలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఆయన వాసం అనమాట, రాత్రిలో అక్కడ పడుకునేవాడు. దానికి ఎదురకుండా ఒక లాయర్. ఒకరోజు ఈయన నిద్రలేచి వాళ్ళింటికి నీళ్ళ కావిడి తీసుకెళ్తూ, మీ అల్లుడు వస్తున్నాడా అన్నాడు. ఏమి కబురు లేదు, అయినా మా అల్లుడు రాడు. మధ్యప్రదేశ్లో జర్మన్ కొలాబరేషన్తో ఒక కంపెనీ పెడుతున్నారు, అందులో ఈయన మెయింటెనెన్స్ ఇంజనీరు. ఇప్పుడే ఇన్స్టలేషన్ అది జరుగుతోంది కనుక 6 నెలల వరకు నాకు తీరిక లేదని చెప్పాడా మా అల్లుడు రాడు అన్నాడు. ఈయనే మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం అల్లుడు వచ్చాడు. ఎందుకు రా వచ్చావు, మెషిన్ ఇన్స్టాల్ చేస్తున్నాం, అది ఎందుకు ఇన్స్టలేషన్ ప్రాసెస్లో మరి ఎక్కడ తప్పు జరిగిందో మాకు తెలియదు, కానీ ద మెషిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, అది పనిచేయటం లేదు ఆ మెషిన్. 2-3 రోజులు ట్రై చేసాం మేము, పనిచేయలేదు. సరే జర్మనీ నుంచి ఏ కంపెనీ నుంచి అయితే దాన్ని మేము ఇంపోర్ట్ చేసుకున్నాము, వాళ్ళ ఇంజనీర్స్ని మేము రమ్మన్నాము, వారం రోజులు పడుతుంది, అందుకని వచ్చానండి. సరే వచ్చాడు. మా గురువుగారు చెప్పారు, రంగనబాబు గారు అంటే నవ్వాడు. మామని చూసి అల్లుడు నవ్వాడు, నీకు అంత ఇప్పించి అంతాను, గురువులు అంటావు బాబాలు అంటావు, ఆయన చెప్పటం ఏంటి. కానీ ఈయన పొద్దున్న అడిగాడు, వస్తున్నాడా మీ అల్లుడు అని. సరే 3-4 రోజులైంది, ఇంకా 2 రోజుల్లో వాళ్ళ అల్లుడు వెళ్ళబోతున్నాడు. ఈ రంగన్నబాబు గారు నీళ్ళ కావిడి ఆ రోజు సాయంత్రం మోసుకొచ్చి చెట్టు కింద కూర్చుని ఉంటే, మావగారు మరి 3-4 రోజుల నుంచి ఏం బతిమాలుకున్నాడు అల్లుడిని, అల్లుడు గారు పోసు కొడుతూ వచ్చాడు రంగన్నబాబు దగ్గరికి ఇలా చూస్తూ. చూస్తే బాబు ఏంటి సమస్య అన్నాడు. ఈయనకి చాలా నవ్వు వచ్చిందిట. సమస్య చెప్తే ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ మ్యాజిక్ అది, జర్మనీ నుంచి బాగు చేయలేనటువంటి వాళ్ళం, నేను ఎంటెక్ అది చదివి బాగు చేయలేనటువంటి వాడిని, ఈయనేంటి ఏంటి సమస్య అని అడుగుతున్నాడు. కానీ మామ ఉన్నాడుగా పక్కన, ఇంచేత మామ మీద గౌరవం, ఆయన మీద గౌరవం కాదు. మెషిన్ పనిచేయటం లేదన్నాడు. అంటే ఈయన ఊరుకోవచ్చుగా రంగనబాబు, ఊరుకోకుండా మెషిన్ కింద బోల్ట్లో, మెషిన్ కింద బోల్ట్ ఊడిపోయి పడిపోయింది, చూసుకోండి అన్నాడు. చూడాలని కూడా ఈయనకే అనిపించలే వెళ్ళిపోయాడు. ఈ లోపల జర్మనీ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏం చేత కాలే. ఒకరోజు సాయంత్రం 4వ రోజు 5వ రోజు ఏం చేత కాలే, మెషిన్ అలాగే ఉంది, జర్మనీ నుంచి వచ్చారు కదా మరి, ఇంచేత ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు చేయవలసిన పని చేస్తున్నారు. ఈయన వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కనుక ఈయన కూడా తీసుకోవాలి కదా, తీసుకోకపోతే మర్యాదగా ఉండదు కదా. ఇంచేత ఈయన కూడా ఏం చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు. తీసుకుని మత్తులోకి వెళ్ళిపోయాడు. వాళ్ళకైతే అలవాటు కనుక ఏం పర్వాలేదు, పాపం ఈయన మొదటిసారి తాగుతున్నాడే. అల్లుడు గారు, ఇంజనీర్ అల్లుడు గారు, ఆ మత్తులో ఈయన చెప్పాడు ఇలాగా, మా వాళ్ళు ఎంత మూర్ఖులుగా ఉంటారు, మీలాంటి తెల్ల దొరల కింద నేను ఉద్యోగం చేయడం చాలా అదృష్టం. మా మామగారు ఉన్నారు లాయరు పేరుకి, కానీ గురువుల్ని వాళ్ళని నమ్ముతాడు, నేను ఇలా వెళ్ళాను, వెళ్తే ఓ బోల్ట్ కింద పడిపోయిందని చెప్పాడు, మీకు నాకు తెలియదు, వాడికి ఏం తెలుస్తుంది, మత్తులో ఏదో అన్నాడు, వాళ్ళు మత్తులోనే ఉన్నారు. 2వ రోజు పొద్దున్న ఆమెని పిలిపించారు వాళ్ళు, నేను ఏదో చెప్పావు నువ్వు చెప్పు అని. వీడికి ఇంకా ఉణుకు తగులుకుంది, ఏం లేదండి ఉత్తరే చెప్పాను, అదంతా మీరేం నమ్మకండి అని, కాదు నువ్వేదో చెప్పావు మేము మత్తులో వినలేదు, ఆయన మీ గురువు ఏం చెప్పాడో చెప్పు అన్నాడు. చెప్పాడు, వీడు వెళ్ళారు, బోల్ట్ బిగించారు, కింద పడి ఉంది, స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి సంఘటనలు కూడా మీరు మల్టిప్లై చేసుకోవచ్చు ప్రతి గురువు యొక్క జీవితంలో. మా గురువు శ్రీరామ శర్మ ఆచార్య గారి జీవితంలో జరిగింది ఒకటి చెప్తాను నేను. శాంతి కుంజి నిర్మాణంలో ఉన్నప్పుడు 2 అంతస్తులు వేస్తున్నారు. సాయంత్రం కూడా గురువుగారు అలా వస్తూ పైన అది ఏదో బ్రేక్ ఉన్నట్టుంది నాయన, ఆ బరువు అది చూసుకోనండి. లేదండి కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి వేయించాను అన్నాడు. గురువుగారు శిష్యులైన మళ్ళీ వీడు ఆయన చెప్తున్నాడు అది ఎక్కడో ఉంది వీక్ పాయింట్ అని. మళ్ళీ గురువుగారి శిష్యుడు కదా కనీసం ఇంజనీర్ అని చెప్పి మా మేస్త్రిని నేను వాళ్ళని పిలిపించి ఏమయ్యా నేను చెప్పినట్టు కలిపారా అని వెళ్ళి చూశాడు, టెస్ట్ చేశాడు, అదంతా కరెక్ట్గా ఉందన్నాడు. 3 రోజులు కూలిపోయింది. అప్పుడే చూసుకుని ఉంటే కానీ ప్రమాదం ఎందుకు జరగలేదు అంటే సరే అది వేరే విషయం. ఎందుకు ఇక్కడ చెప్తున్నాను, ఇన్ని సంఘటనలు మనం వింటున్నా కూడా యోగ విద్య అభ్యసించాలి అనేటటువంటిది మనకి రావటం లేదు. యోగుడు భగవంతుడి గురించి కాదు అక్కడ చెప్పేది, వీళ్ళందరి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు, యోగుల దగ్గరికి నీ కోరికలు తీర్చుకోవటానికి వెళ్తున్నావు, వాడు ఎందుకు తీర్చటం, నువ్వే తీర్చుకోవచ్చుగా యోగ విద్య నేర్చుకుని. సింపుల్ టెక్నిక్స్ నీ అంతటి నువ్వు చేయగలిగేవి నేర్చుకోవచ్చు కదా యోగ విద్యలో. యోగ విద్యలో ఇదేనా, చదువు గురించి కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి మెమరీ, రాబోయేటటువంటివి కనిపెట్టగలగటం, సీక్రెట్ డాక్ట్రిన్ బ్లావిట్స్కి రాసింది, అరవిందో రాసిన సావిత్రి, మీరు చదివితే అందులో ఎన్ని ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఉన్నాయో, లైట్ గురించి, మ్యాగ్నెటిజం గురించి, భగవంతుడి గురించి ఏం లేదు అక్కడ మీకు పిచ్చి. అసలు మీరు ఎప్పుడైనా తీసి చూస్తే అందులో ఏముందో,
ఇంచేత ఈ సైంటిస్టులు, ఇప్పుడున్నటువంటి మన సైంటిస్టులు కాస్త ఆ పుస్తకాలు చదివి అందులో చెప్పబడినటువంటి ఫ్యూచరిస్టిక్ ప్రిడిక్షన్స్ గురించి మనం చేసుకోగలిగితే కొత్త కొత్త కనిపెట్టగలమేమో. అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటిది, రాబోయేటటువంటి రోజులలో ప్రపంచం అంతా కూడా గ్యారంటీగా చూసేటటువంటి ఒక మ్యాజిక్ జరగబోతున్నది. ఈ క్లాసులు పని కట్టుకుని ఈ మధ్యనే నేను మొదలెట్టడానికి అది కారణం, జరగబోయేటటువంటి మ్యాజిక్. ఆ మ్యాజిక్ని ఈనాడు మేధావులందరూ ఏమని పిలుస్తున్నారు అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్తున్నారు. మెడిసిన్లో రాబోయేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మార్పు. కానీ ఆ మార్పు ఎలా వస్తుంది? యోగ విద్య చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో. అంచేత యోగ విద్య తెలుసుకున్నటువంటి వాళ్ళు కనుక ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి ఆలోచించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అందులో ఇప్పుడు ఈ మెడికల్ టెక్నాలజీ, మెడిసిన్ ఇవంతా తెలిసి ఉన్నటువంటి వాళ్ళు కనుక దాన్ని చదివితే రెండో రోజు మూడో రోజు అది వచ్చేయచ్చు. కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టంలో యోగ విద్య గురించి ఏమీ లేదు, యోగ విద్య వాళ్లకు దీని గురించి ఏమీ తెలియదు. అందువల్ల ఈకే గారి దగ్గర నుంచి ఒక మాట చాలా ఫ్రీక్వెంట్గా మీరు వింటూ ఉంటారు, ప్రాక్ పశ్చిమాల కలియక, ఈస్ట్ అండ్ వెస్ట్ షుడ్ మీట్. అంటే ఏమిటి, అక్కడ వెస్ట్ యొక్క అనాలిసిస్, ఈస్ట్ యొక్క సింథసిస్. అంటే ఏమిటి, వెస్టర్న్ నాలెడ్జ్ విశ్లేషణాత్మకమైనటువంటి నాలెడ్జ్, అనాలిసిస్, క్రిటిసిజం. అంటే క్రిటిసైజ్ చేయటం నేను నిందగా మాట్లాడుతుండే, వాడు చెప్తాడు కదా క్రిటిసైజ్ షేక్స్పియర్స్ సంథింగ్ అని ఇంగ్లీష్లో క్వశ్చన్ వేస్తాడు. అంటే ఇక్కడ క్రిటిసైజ్ చేయమంటే షేక్స్పియర్కి ఏమీ రాదని కాదు, క్రిటిసైజ్ చేయటం అంటే అక్కడ ఉద్దేశం ఏంటి, మంది క్రిటికల్గా అనాలిసిస్ చేస్తాం. వెస్టర్న్ ఎడ్యుకేషన్ యొక్క దిస్ అనలిటికల్ పవర్, ఈ అనలిటికల్ పవర్ చాలా ఉండాలి, నేర్చుకోవాలి మనం. మన విద్యా విధానంలో అది దూరాలేదు, మన బుర్రలోకి దూరాలేదు, అంతవరకు ఓకే. కానీ మన దేశపు యొక్క సింథసిస్ కూడా రావాలి. సింథసిస్ అంటే ఏంటి, సమన్వయం. అంటే విశ్లేషణ, సమన్వయము, ఇవి రెండు జరగాలి. సైన్స్లో అది జరిగిపోయింది, కానీ సైంటిస్టులకు అది అర్థం కావటం లే. ఎందుకు అర్థం కావటం లేదంటే, నో సైంటిస్ట్ ఈజ్ ఏ యోగి, వాడికి తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్ సైంటిస్టులకి. అన్నిటికంటే పెద్దది ఏంటంటే దానికి హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. సిద్ధాంతం అంటే అర్థం తెలుసు కదా, థియరీ అంటే ఏంటో మీకు సైన్స్లో, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఆర్కమిడీస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఇది ఇలాగే జరుగుతుంది. కానీ హైజెన్బర్గ్ అనే వాడు ఏం చెప్పాడో తెలుసు, అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, బీయింగ్ అన్సర్టెన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ అన్నాడు. దాని లోతు అర్థమవుతుందా మీకు, అసలు ఏం గందరగోళం వాడాడో మాట. అసలు అనిశ్చయంగా ఉండటమే అసలు లైఫ్లో సిద్ధాంతం అన్నాడు. అంటే దాన్ని ఎంత గందరగోళంగా వెళ్ళిపోతుందో మీకు తెలీదు. ఐన్స్టీన్ దాన్ని ఇంకొక మెట్టు తీసుకెళ్ళి ఏం చెప్పాడు అంటే, నువ్వు ఇండియాలో ఉన్నావు అంటే అమెరికాలో కూడా ఉన్నట్టే అన్నాడు. అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, గెలాక్సీలో కూడా ఉన్నావు నువ్వు అన్నాడు. దాన్ని ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాం. ఫిజికల్ కాన్సెప్ట్స్ అనాలిసిస్ చేస్తూ 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 వాళ్ళు ఎలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారో మీరు చూసుకోండి. ఎలక్ట్రాన్ గురించి వాళ్ళు చెప్తే ఏం చెప్తారు అంటే, ఇట్ ఈస్ ఎ పార్టికల్, ఇట్ ఈస్ ఎ వేవ్. సైన్స్ తెలిసిన వాళ్ళకి అందులో ఉన్నటువంటి మూర్ఖత్వం అర్థమవుతుంది. నువ్వు ఏదో ఒకటి చెప్పాలి, ఐదర్ ఇట్ ఈస్ ఎ పార్టికల్ ఆర్ ఇట్ ఈస్ ఎ వేవ్. కానీ వాళ్ళు ఏమంటారు, అవి రెండు అంటారు. సైన్స్ మీకు తెలియాల్సిన అవసరం లే, భావం మీకు అర్థమవుతుందా? అంటే సైన్స్ ఏం చెప్తుంది, 2+2 4 అవుతుంది, 8+8 16 అవుతుంది. కానీ హైజెన్బర్గ్ ఏం చెప్తాడు అంటే 16 అవుతుంది, కానీ అవ్వాలి అనేది గ్యారంటీ లేదు, ఇట్ నీడ్ నాట్ బి. కానీ యోగ విద్య ఇది ఎలా సంభవమో చెప్తుంది మీకు. ఏ సైన్స్ ఇప్పుడు ఒక
డెడ్ ఎండ్కి వచ్చి ఆగిపోయింది. సైన్స్ చదివిన వాళ్ళకి, ముఖ్యంగా ఫిజిక్స్ చదివిన వాళ్ళకి ఆ డెడ్ ఎండ్ అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా మీరు ఈ విషయం అర్థం చేసుకోండి, ద సైన్స్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ మ్యాక్సిమం లిమిట్స్. ఇంకా సైంటిస్ట్ ఏమీ చేయలేడు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, సైంటిస్ట్ గురించి మాట్లాడటం లేదు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదట బ్రేక్ త్రూ వచ్చేది, అతి త్వరలో రాబోతున్నటువంటి బ్రేక్ త్రూ ఏంటి అంటే మెడిసినల్ సిస్టమ్ మారుతుంది. దాని సూచనలు మీకు అప్పుడే కనిపిస్తున్నాయి. నోబడి బిలీవ్స్ ఏ డాక్టర్, గతిలేక వెళ్తున్నారు. కానీ డాక్టర్లకే వాళ్ళ మీద నమ్మకం లేదు. ఐ నో మెనీ ఎండీ డాక్టర్స్ యూజింగ్ హోమియోపతి మెడిసిన్స్. వాళ్ళు ఏ మందులు వేస్తున్నారో నాకు అనవసరం, బట్ ఐ నో దెమ్ పర్సనలీ. వాళ్ళకి మాత్రం ఏదైనా బాధ వస్తే వాళ్ళు ఎలోపతి మెడిసిన్స్ వాడటంలే, వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హోమియోపతి ఈజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మెడిసిన్, ఎలోపతిక్ మెడిసిన్ ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, మేము మందులు వేయటం వల్ల కొత్త రోగాలు సృష్టిస్తున్నాము. మీరు మెడికల్ జనరల్స్ అవి చదవరు కనుక మీరు బతికిపోయారు. అమెరికాలో మెడికల్ జనరల్స్లో స్పెషల్ పేపర్స్ వస్తున్నాయి, దాన్ని ఏమంటారు అంటే డిసీజెస్ డెవలప్డ్ బై ద యూజ్ ఆఫ్ మెడిసిన్స్, మందులు వాడటం వల్ల వచ్చేటటువంటి రోగాలు. స్పెషల్ పేపర్స్ వస్తున్నాయి, ఈ మందు వాడటం వల్ల ఈ రోగం వస్తుంది, ఈ మందు వాడటం వల్ల ఈ రోగం వస్తుంది. పిల్లలు పుడుతున్నప్పుడు అమెరికాలో ఒక విశేషమైనటువంటి మందు వాడటం వల్ల పిల్లలందరికీ కూడా మంగోలియన్ ఇడియసీ వచ్చేసింది, అంగవైకల్యాలు వచ్చాయి. ముందేమనుకున్నారు ఆ మెడిసిన్ని, ఇట్ ఈస్ ఎ బూన్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అన్నారు. తర్వాత ఇట్ ఈస్ ఎ కర్స్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అని దాన్ని మందు విత్డ్రా చేశారు. ఓకే, విత్డ్రా చేసేసారు మీరు, కానీ ఆ కొన్ని వేల మంది పిల్లల భవితవ్యము నాశనం అయిపోయిందే. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మనమే. ఇది మనకు అర్థమైన యోగ విద్యలో ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ ఉంది అని తెలిసినా కూడా మీరు ఆల్టర్నేటివ్ సిస్టమ్కి మనస్సు పెట్టక, దాన్ని అధ్యయనం చేయకుండా దాన్ని మూలం నొక్కి పారేసుకుంటే తర్వాత మనమే ఏడుస్తూ అదే నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అప్పటికి చేతులు బొబ్బలెక్కి ఉంటాయి, కాలిపోయి ఉంటాయి, కాలి మసైపోయి ఉంటాయి చేతులు. దానికి క్లాస్ ఇదే, ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ క్లాస్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇందుకు చెప్తున్నాను, యోగ విద్యలో ఇంత గొప్ప ఉంది అని తెలిస్తే మీకు లాభం లేదు. తెలిసాక దాన్ని మీరు నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఆచరణ పెట్టాలి. గొప్పదంటే ఏం లాభం? చాలా తమాషా నేను పేపర్లో ఏం చూస్తాను అంటే, ఏ కొత్త మెడిసిన్ కనిపెట్టినా మా అథర్వేదంలో ఉంది, మా ఋగ్వేదంలో ఉంది అంటాడు, ముందు చెప్పడు. ఉంటే ఏం లాభం? నీ వేదాల్లో ఉంటే ఉంది అని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? స్టడీ ఇట్. ఆ స్టడీ చేయం మనం. ఈ యోగ విద్యలో మొట్టమొదటి బ్రేక్ త్రూ రాబోయేటటువంటిది అతి తొందరగా ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఏమొస్తుంది అంటే, జస్ట్ యాజ్ దేర్ ఆర్ బ్లడ్ వెసల్స్, మన శరీరంలో రక్తనాళాలు ఉన్నాయి, దానికి ప్యారలల్గా నెర్వ్స్ ఉన్నాయి. అది కూడా ఈ కాలపు డాక్టర్స్కి తెలుసు, నర్వస్ సిస్టమ్ అంటాం దాన్ని. అంతవరకు అర్థమైంది కదా? కానీ నర్వస్ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్కి మధ్య ఉన్నటువంటి లింక్ ఇంకా మనకి తెలియదు. ఆ లింక్ని యోగము అంటాం. ఇంకా ఇక్కడ యోగము అనేటటువంటిది ఏంటో అర్థం చేసుకోండి, ద లింక్ బిట్వీన్ నర్వస్ సిస్టమ్ అండ్ బ్లడ్ సిస్టమ్. కానీ అది కూడా ఇండైరెక్ట్గా డాక్టర్స్కి తెలుసు. మోటార్ నెర్వ్స్ అంటే మన ఏంటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఒక పని నీకు చెయ్యాలి అని అనిపిస్తుంది, లేకపోతే నేను చెయ్యి ఇలా పెట్టాను, ఇలా చేయి పెట్టగానే కాస్త వేడిగా తగిలింది, గబుక్కున్న చెయ్యి ఏమవుతుంది? వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకు వెనక్కి వస్తుంది? ఏం జరిగింది అక్కడ? ఇక్కడ నుంచి వచ్చేటటువంటి సన్ వైబ్రేషన్స్ నర్వ్స్ ద్వారా నా బ్రెయిన్కి వెళ్ళాయి. ఆ బ్రెయిన్కి వెళ్ళింది ఇమీడియట్లీ, ఇట్ డిసైడెడ్ ఇక్కడ ఏదో డేంజర్ ఉంది అని. నేనేం అనాలిసిస్ చేసుకోలే, నేనేం విశ్లేషణ చేయలే, అదే సింథసిస్ అంటే. నేను అనాలిసిస్ చేసుకుని ఏమైంది, వేడిగా ఉందా, ఎంత వేడిగా ఉంది, చేయి తీయాలా తీయక్కర్లేదా,
తీపోతే ఏమవుతుంది, తీస్తే ఏమవుతుంది, ఇన్ని క్వశ్చన్లు వేసుకునే లోపల నేను చేయిపోయా అక్కడ కదా. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఈ నాలెడ్జ్ వచ్చింది, రిజల్ట్ ఫాలో అయింది, చేయి వెనక్కి తీసేసావు. అంటే దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ యాక్షన్. తేడా అర్థమవుతుందా మీకు? ఆ ఇన్ఫ్లుయెన్స్, యోగం అంటే ఏంటో అర్థం చేసుకోండి. యోగం అంటే ఏంటి అంటే, సాధారణంగా నాలెడ్జ్కి యాక్షన్కి మధ్య టైం గ్యాప్ వస్తుంది, కానీ యోగాలో టైం గ్యాప్ రాదు, ఇన్స్టంటేనియస్ రియాక్షన్. ఎందుకు వచ్చింది ఆ ఇన్స్టంటేనియస్ రియాక్షను? మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి బ్రెయిన్లోకి ఐడియాస్ వెళ్ళాయో, ఆ బ్రెయిన్ నుంచే ఇమ్మీడియట్గా ఏ యాక్షన్ తీసుకోవాలో రియాక్షన్ వచ్చింది. బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే కరెక్ట్గా అక్కడ నీకు తెలుస్తూనే ఉంటుంది చెయ్యి కదపాలని. చెయ్యి కదపాలి, పారలైజ్ అయిపోయింది అనుకోండి చెయ్యా, బికాస్ ఆఫ్ సంథింగ్. నాలెడ్జ్ ఉంది నీకు, తెలుస్తూనే ఉంటుంది, కానీ చెయ్యి కలపాలంటే కలపాలి. ఏమైంది అక్కడ? బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేదు. ఇవి రెండింటినీ కరెక్ట్ చేసేటటువంటి ప్రక్రియని యజ్ఞము అంటాం మనం. అంటే ఏంటి లింక్? నెర్వ్స్కి బ్లడ్ సర్క్యులేషన్కి మధ్య ఉన్నటువంటి లింక్. ఇప్పుడిప్పుడు డాక్టర్లు ఎండోక్రైన్ సిస్టమ్ వరకు వెళ్తున్నారు. యోగ విద్యలో 7 ఎండోక్రైన్ సెంటర్స్ గురించి మాట్లాడతాం. యాక్చువల్గా దాన్ని ఎండోక్రైన్ సెంటర్స్ అన్నాం మనం, అక్కడ చక్రాలంటాం వాటిని. కానీ కొంతమంది యోగులు ప్రాక్టికల్గా యూజ్ చేసేటటువంటి వాళ్ళు 11 సెంటర్స్ గురించి మాట్లాడతారు. 7 + 4. చాలామందికి తెలియంది ఏంటి అంటే, హార్ట్ కూడా ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. హార్ట్ ఆల్సో ప్రొడ్యూస్ చేసే హార్మోన్. కొన్ని ఆర్గన్స్ హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి, స్ప్లీన్, లివర్. ఇవి ప్రాణిక్ హీలింగ్లో ఎక్స్ట్రా సెంటర్స్గా మనం చెప్పుకుంటాం మనం. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఏ విధంగా అవుతే మనం మెడిసిన్లో హ్యూమన్ ఎనాటమీ చదువుతాము, రాబోయేటటువంటి రోజుల్లో మనం నర్వస్ ఎనాటమీ చదువుకోవాల్సి వస్తుంది. అది యోగులకి మనకి ఇప్పుడు వాళ్ళకంటే కూడా చాలా బాగా తెలుసు. 72,000 నాడులు ఉన్నాయని, ఆ 72,000 నాడుల్లో 14 చాలా ఇంపార్టెంట్ నాడులు ఉన్నాయని, ఆ 14 నాడుల్లో కూడా 3 చాలా ఇంపార్టెంట్ అని, ఆ 3 కూడా 1 చాలా ముఖ్యమైనదని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అంచేత ద మ్యాటర్ ఈజ్ రెడీ దేర్. నువ్వు మళ్ళా అనాలిసిస్ చేసుకుని ఏ పుస్తకం చదవాలి, ఏం చేయాలి అని ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పకలే. యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఇట్. దీనినే యాస్ట్రల్ బాడీ అని కానీ, ఈథరిక్ బాడీ అని కానీ, సూక్ష్మ శరీరం అని కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం యోగ విద్యలో. ఇంచేత రాబోయేటటువంటి క్యూరింగ్ ప్రాసెస్ బాడీ మీద ఆధారపడి ఉండదు, నర్వ్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నర్వ్స్ని కంట్రోల్ చేయటానికి ఆలోచన చాలా ఉపయోగపడుతుందని ఏ డాక్టర్నైనా అడగండి చెప్తాడు. యు ఆస్క్ ఎనీ డాక్టర్, మీ ఆలోచన మారితే మీ శరీరంలో ఉన్నటువంటి సెక్రీషన్స్ మారిపోతాయి. సెక్రీషన్స్ ఆఫ్ హార్మోన్స్, హార్మోన్స్ మారితే మీ జీవితం మారిపోతుంది. చిత్తమన్న ఋషులు ఏం చెప్తారు అంటే, ఈ యోగ విద్య తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ విత్ ఇన్ యూ. నువ్వు ప్రపంచాన్ని మార్చడానికి ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు, నువ్వు మారిపోతే ప్రపంచం మారిపోతుంది. అంచేత ప్రపంచాన్ని మారటానికి మీరు పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటూ మేము వచ్చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, వచ్చేసేస్తాం అంటారు. ఒక చిన్న ఉదాహరణ, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఒక ఉదాహరణ ఇస్తారు. ఎందుకు ఈ పేర్లు చెప్తున్నాను అంటే, వీళ్ళ పుస్తకాలలో మనకు అర్థమయ్యే భాషలో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంది. సంస్కృతంలో ఉంటే మనకు అర్థం కాదుగా, కానీ థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ అర్థమవుతుంది, వికే గారి లిటరేచర్ అర్థమవుతుంది, అరవిందో లిటరేచర్ మనకు అర్థమవుతుంది. కానీ యూ డోంట్ థింక్ అప్ అరవిందో, డోంట్ టాక్ అబౌట్ థియోసాఫికల్ లిటరేచర్. ఆ సబ్జెక్ట్ చదవండి. ఏం చెప్తారు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు? సర్వీస్ ఈజ్ వెరీ గుడ్. రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జాంపుల్ ఇస్తారు వాళ్ళు. రెడ్ క్రాస్ సొసైటీకి ఎంత విలువ ఉందో మీకు తెలుసు కదా. యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా రెడ్ క్రాస్ సింబల్ ఉంటే ఎవడు దాని మీద బాంబులు వేయడు, చంపడు, వాడు ఫ్రీగా యుద్ధం జరుగుతున్న చోట కూడా వెళ్ళిపోతారు. మనం చూపించారు కదా,
వాళ్ళ వ్యాన్లో అవి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు రెండు పార్టీల వాళ్ళకి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. నోబడీ టచెస్ రెడ్ క్రాస్. అంటే రెడ్ క్రాస్ చేసేటటువంటి సర్వీస్ చాలా గొప్పది. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఏంటారు ఏంటంటారంటే, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ హెల్ప్ ఎప్పుడు కావాల్సి వస్తుంది? నీకు వార్ జరిగితే, యుద్ధం జరుగుతున్నప్పుడు కదా ఆ హెల్ప్. అసలు యుద్ధం జరగకుండానే నువ్వు మార్పించగలిగావు అనుకో, డి యూ నీడ్ ఏ రెడ్ క్రాస్? అక్కర్లేదు కదా. పాయింట్ అర్థమవుతుంది. అక్కడ మనము సర్వీస్ యాటిట్యూడ్స్తో ఎన్నో పనులు చేస్తాం, కానీ అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో అన్న దాన్ని మనం పట్టుకోవటం లేదు. రూట్కి మనం వెళ్తాంలే. ఇక్కడ ఈ యోగ విద్యలో రూట్కి వెళ్ళిపోతున్నాడు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు ఎప్పుడు అంటే, ఇఫ్ యు గో ఇన్సైడ్ యూ. నువ్వు మారితే తప్ప నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు. అదే మనం ఖచ్చితంగా నమ్మగలిగినప్పుడు మనం యోగ విద్యలోకి వెళ్ళగలం. ఇది మీకు నమ్మకం లేకపోతే యోగ విద్య మీకు ఉపయోగపడదు. కానీ ఋషులు కానీ అందరూ కూడా చెప్పేది ఏంటి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విథిన్ యూ. ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ విథిన్ యూ అంటానికి పతంజలి యోగ సూత్రాలలో ఒక ఫార్ములా ఇస్తాడు. అధ యోగ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి నేను చెప్తున్నాను. నేను ఇందుకు మెడిసిన్ మీదే పడుతున్నాను. నేను ముందు మనకి ఇంకొక ప్రపంచానికి మనకి ఉపయోగపడేటటువంటి శరీరము ఒకటి ఉన్నది, దాని గురించి మనం పట్టించుకోవటం లేదు అని మీకు తెలిసినప్పుడు, భౌతిక శరీరానికి మీరు ఎంత కష్టపడుతున్నారో దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి కూడా మీరు అంత కష్టపడతారు. ఆ శరీరానికి ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే ఆస్ట్రల్ బాడీ, ఈథరిక్ డబుల్. మన యోగ శాస్త్రంలో దానికి పేరు ఇచ్చింది ఏంటంటే ప్రాణమయ కోశము. ఫిజికల్ బాడీ గురించి మనం ఇంత అవస్థపడతాం, కానీ ఫిజికల్ బాడీ ఖచ్చితంగా ఎప్పుడో ఎప్పుడు మనం వదిలేయాల్సి వస్తుంది అని అందరికీ తెలుసు. సమ్ డే వీఆర్ గోయింగ్ టు డై, ఇఫ్ నాట్ నౌ ఆఫ్టర్ 100 ఇయర్స్. అందులో డౌట్ లేదు కదా. పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఫండమెంటల్గా మన శరీరంలో వచ్చేటటువంటి మార్పు ఏంటో కనుక మనం పట్టుకోగలిగితే ప్రాణమయ కోశంలోకి వెళ్ళిపోగలుగుతాం. చెప్పగలరా ఏంటో తేడా? మీరు చాలామంది తెలుసు కదా, పుట్టినప్పుడు మనం ఫస్ట్ టైం వీ స్టార్ట్ బ్రీదింగ్, చనిపోయినప్పుడు అంతే కదా. అంటే వెన్ వీ స్టాప్ బ్రీదింగ్ వీ డై, వెన్ వీ స్టార్ట్ బ్రీదింగ్ అంతే కదా. అంటే మనం బతికి ఉండటానికి ఫండమెంటల్ కాజ్ బ్రీదింగేగా, అందులో కూడా ఎవరికి డౌట్ లేదు కదా. కానీ వాట్ డూ వీ నో అబౌట్ బ్రెత్? నథింగ్. మొత్తము హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా శ్వాస మీద ఆధారపడి ఉంటాయి. ఆ శ్వాసతో నిర్మించబడినటువంటి శరీరమే ప్రాణమయ కోశము. దాన్నే ఆస్ట్రల్ బాడీ అనుకోండి, ఇథరిక్ బాడీ అనుకోండి. ఈ రీకి కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ, యోగులు చేసేటటువంటి హీలింగ్ కానీ, ఈ హీలింగ్ అంతా కూడా ఆ శరీరం నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ శరీరం అంటే ఏ శరీరము? ప్రాణమయ శరీరము. ఆ ప్రాణమయ శరీరం నుంచి ఇక్కడికి వస్తుంది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే, మీకు శ్వాస ఆడుతూ ఉంటేనే ఈ శరీరం కూడా కదులుతుంది, శ్వాస ఆడకపోతే ఈ శరీరం ఆగిపోతుంది. అంటే ఫండమెంటల్గా మనకేమర్థమవుతుంది, బ్రీదింగ్ ఈజ్ ది బేసిస్. అంచేత అధ యోగానుశాసనం అంటే అర్థం ఏంటి అంటే, యు డిసిప్లిన్ యువర్ బ్రీదింగ్. మీ శ్వాసను మీరు డిసిప్లిన్ చేసుకోండి. దానికి ఈనాడు సైంటిస్ట్లే చాలా ప్రూఫ్స్ ఇచ్చారు. నిమిషానికి 35 నిమిషాలు, 35 సార్లు, 40 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి జంతువులు 15 ఏళ్ల కంటే ఎక్కువ బతకం. యు ఆస్క్ ఎనీ జువాలజిస్ట్. నిమిషానికి 4 సార్లు బ్రీదింగ్ చేసుకునేటటువంటి ఏనుగులు, తాబేళ్ళు 500 సంవత్సరాలు బతుకుతాయి. 15-16 నిమిషాలు నిమిషానికి బ్రీత్ చేసుకునే మనము కరెక్ట్గా ఉంటే 100 ఏళ్ళు బతుకుతాం. అంటే యువర్ లాంజివిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిపెండెంట్ అపాన్ యువర్ బాడీస్ ఇల్ హెల్త్. నీ బ్రెత్ రేట్ మీద ఉంది. నీ బ్రెత్ రేట్ కనుక నువ్వు మార్చుకోగలిగితే నీకు లాంజివిటీ వచ్చేస్తుంది. డిసిప్లిన్ అది అధ యోగానుశాసనం. కానీ మనము యోగా చేస్తూ ఆ డిసిప్లిన్కి మనం ఏమైనా పాటు పడుతున్నావా? ఆర్ వీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ బ్రెత్స్? డూ వీ నో దట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్రెత్? అందువల్ల మేము ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఆ దేవాలయానికి వెళ్ళాం, ఈ మంత్రం చేస్తున్నాం, అది చేస్తున్నాం, మాకు కావాల్సినటువంటి రిజల్ట్ రాలేదు. ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మన మనస్సులు శాంతంగా ఉంటే మనం ఎక్కువసేపు బతకగలం అన్నది మీకు తెలుసు కదా. ఎడ్యుకేటెడ్ మైండ్ ఉంటే తొందరగా చచ్చిపోతాం, అది కూడా తెలుసు కదా. కానీ మీ మైండ్కి శ్వాసకి సంబంధం ఉందని మనం గుర్తించాం. కోపం వచ్చినప్పుడు బ్రీత్ రేట్ ఎలా ఉంటుంది? ఫాస్ట్గా అయిపోతుంది. శాంతంగా ఉన్నప్పుడు స్లో అయిపోతుంది కదా. సో ద రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. నువ్వు స్లో బ్రీదింగ్ తీసుకోగలిగితే నువ్వు శాంతం అయిపోతావు. దట్ డిసిప్లిన్. ఇప్పుడు ఇంజనీరింగ్ ఈజ్ ఎ డిసిప్లిన్, లా ఈజ్ ఎ డిసిప్లిన్, ఈ మాట వాడతాం కదా మనం నార్మల్గా కూడా. మీరు ఏ డిసిప్లిన్కి చెందిన? ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అంటాం. సో ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అంటే అర్థమవుతుంది కదా. అంచేత శ్వాసకి మనస్సుకి ఉన్నటువంటి సంబంధాన్ని శాస్త్రము అంటాం మనం. శ్వాసని అస్త్రముగా ఉపయోగించుకోవటము శాస్త్రము. శ్వాసే అస్త్రము. సో వెన్ యూ యూటిలైజ్ యువర్ బ్రెత్ యాజ్ an instrument, that is shastra. అది కూడా మనం మర్చిపోయాం. శాస్త్రము అంటే అసలైంది ఏంటి అంటే శ్వాస. అంతే, యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. నీ శ్వాసని మార్చేసుకో, నీకు జ్ఞానం వస్తుంది. అందే ఇందాక నేను చెప్పింది ఆ రోగిని ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, వెంకయ్యస్వామి రంగన్నబాబు గారు. వీళ్ళందరూ చేయగలిగారు అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు శ్వాసని మార్చుకోగలరు. ఎలా మార్చుకోగలరు? బై ప్రాక్టీస్. కానీ ముందు ఖచ్చితంగా యోగము అంటే అది అని మనకు తెలియాలి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ బ్రెత్. ఆ బ్రెత్ మారితే మీ ఐడియాలజీ మారిపోతుంది, మీ ఆలోచించే విధానం మారిపోతుంది. అంచేత ఖచ్చితంగా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో మనం కనుక కరెక్ట్గా ఆలోచించగలిగితే, పిల్లవాడు పుట్టగానే వాడు ఇంజనీర్ అవుతాడా అవడా చెప్పేయచ్చు మీరు వాడి బ్రెత్ బట్టి. డాక్టర్ అవుతాడా అవడా చెప్పవచ్చు మీరు. ఆ పెర్ఫెక్షన్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ బట్టి మనిషిని గుర్తించేయటంలే, వాయిస్ ట్రాక్ బట్టి మనిషిని గుర్తించేయటంలే, అలాగే శ్వాసను బట్టి వాడు భవిష్యత్తులో ఏమవుతాడో గుర్తించగలగటం అనేది మీకు ఆశ్చర్యంగా ఉండకూడదు. కానీ మొట్టమొదట ఇదంతా చేసుకోవటానికి అత్యంత అవసరమైనటువంటిది ఏంటి అంటే మీరు శ్వాసని మార్చుకోగలగాలి ప్రాణాయామము ద్వారా. కానీ చాలామందికి ప్రాణాయామం అంటే శ్వాసని మార్చుకోవటం అంటే బ్రెత్ కంట్రోల్ అనుకుంటాం. ప్రాణాయామం అయిపోగానే మనం ప్రాణాయామము శ్వాసకి సంబంధించింది కానే కాదు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బ్రీదింగ్. మరి శ్వాసతో ప్రాణాయామంతో లింక్ ఎలా ఏర్పడింది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఏం జరుగుతుందో. మన శరీరంలో 2 రకాలైనటువంటి రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాలంటరీ, ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ అంటే అది మన కంట్రోల్లో లేదు. హార్ట్ బీట్స్ మన కంట్రోల్లో లేదు. స్పర్శ మన కంట్రోల్లో ఎక్కడుంది? చల్లగా ఉంటే చల్లగా ఉందనిపిస్తుంది, ఎండగా ఉందంటే ఎండగా ఉందనిపిస్తుంది. కనురెప్పలు పట్టడం, జుట్టు పెరగటం, గోల్డ్ పెరగటం, అన్నం అరగటం. అంటే మీకు ఒకసారి అర్థమైంది, అసలు నీ చేతిలో ఏం లేదు, నువ్వు పెద్ద గొప్పగా అంటున్నావు నేను అంతా చూస్తున్నాను. ఆఖరికి నీ జుట్టే నీ కంట్రోల్లో లేదు. ఊడిపోతే బాధ, ఊడకపోతే బాధ. ఫింగర్ నెయిల్స్ గ్రోత్ నీ కంట్రోల్లో లేదు. అరుగుదల నీ కంట్రోల్లో లేదు. ఏం చేయలేవు, హెల్ప్లెస్ అంతే. కొన్ని నీ చేతిలో ఉన్నాయి, మాట్లాడచ్చా మాట్లాడమో నీ చేతిలో ఉంది కదా. కానీ బ్రీదింగ్లో ఓ విచిత్రత ఉంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఇన్వాలంటరీగా అది జరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. అంటే బ్రెత్ ద్వారా నువ్వు ఏం చేయగలవు, కాన్షియస్ టు అన్కాన్షియస్ ట్రావెల్ చేయగలవు. అంతేగా, బ్రీదింగ్ దానంతా జరుగుతుంది. అన్కాన్షియస్గా సబ్కాన్షియస్గా అనుకోండి, నువ్వు ఏదో పేరు పెట్టుకో దానికి, కానీ దాని ఇష్ట ప్రకారం జరిగిపోతుంది అని పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు. కానీ మధ్యలో నువ్వేం చేసుకోగలవు, బ్రెత్ని నువ్వు కాన్షియస్గా కూడా మార్చుకోవచ్చు. అంటే అన్కాన్షియస్ యాక్టివిటీ విచ్ కెన్ బి ఇన్ యువర్ కంట్రోల్ ఇస్ బ్రెత్. అంచేత కాన్షియస్గా బ్రెత్ కంట్రోల్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళగలరు, సబ్కాన్షియస్కి వెళ్ళగలరు, లేకపోతే సూపర్ కాన్షియస్కి వెళ్ళగలరు. ఇంక డిపెండ్స్ ఆన్ వేర్ యూ వాంట్ టు గో. కానీ యాక్చువల్గా బ్రీదింగ్ కాదు మనకి ఇంపార్టెంట్, కాన్షియస్నెస్ ఇంపార్టెంట్. అది మర్చిపోయి ప్రాణాయామాలు చేస్తాం, రిజల్ట్స్ రావు. కానీ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కొంతమంది ఇంటెలిజెంట్గా ఏం చేస్తారు, కొన్ని ఆలోచనలు దాని మీద సూపర్ ఇంపోజ్ చేసుకోగలుగుతారు. ఆలోచన అంటే కాన్షియస్నెస్సేగా, రిజల్ట్స్ వచ్చేస్తాయి మీకు. అంటే ఇంతకీ చివరికి ఈ డిస్కషన్స్తో మనకి తెలియంది ఏంటంటే, దేర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, దాన్ని మనం ప్రాణమే కోశం అంటాం. అది కాన్షియస్నెస్ని కంట్రోల్ చేస్తుంది. ఆ కాన్షియస్నెస్ని కంట్రోల్ చేయడానికి బ్రీతింగ్ మార్చుకుంటే చాలు. నిజంగా బ్రీతింగ్తోనే కాన్షియస్నెస్ మారుతుందా మాస్టర్? చాలామంది అడిగారు నన్ను ఇది, ఈ క్వశ్చన్. మీరే చెప్పండి, ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం, ఇదే గాలి పీలుస్తున్నావు, అందులో డౌట్ లేదు కదా. కానీ ఆ గాలి నీలోకి వెళ్ళిపోయేసరికల్లా నువ్వేమంటున్నావు, నీ పేరు చెప్తావు. ఆ గాలి బయటకు వస్తే, అంటే గాలి లోపలికి వెళ్ళటం వల్ల నువ్వు తయారవుతున్నావు అన్నది అర్థమైంది కదా. విత్ ఆల్ యువర్ కాంప్లెక్సిటీస్, ఐడియాలజీస్, సో మెనీ థింగ్స్, యువర్ ఒక శరీరమే కాదు కదా, ఎన్ని ఆలోచనలు మనకి, ఎన్ని రిలేషన్షిప్స్. కానీ ఇన్ని రిలేషన్షిప్స్ మనకుంది నేను అనేటటువంటి కాన్షియస్నెస్ మీద ఎలా సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్. నీ బ్రీతింగ్ ఆగిపోయింది అనుకోండి, ఏమీ లేదు కదా. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్ యు ఆర్ యూ బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్. ఇంకా ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి? మై బ్రీతింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యువర్ బ్రీతింగ్స్. ఇంచేత మీరు మీరే, నేను నేనే, అందులో డౌట్ ఏం లేదు కదా. కానీ మీలాంటి శ్వాస నేను తీసుకోగలిగితే ఏమవుతుంది, మీరేంటో నాకు తెలిసిపోతుంది. లాజిక్ అర్థమైంది కదా. అంచేత ఒక యోగి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు హీ కెన్ ట్యూన్ హిమ్సెల్ఫ్ టు యువర్ బ్రెత్. అప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నా కూడా తెలుస్తాయి, నీ ఫ్యూచర్ తెలుస్తుంది, నీ ప్రజెంట్ తెలుస్తుంది. కానీ మ్యాజిక్ అంతా ఏ డిసిప్లిన్ మీద ఉంది? శ్వాస మీద ఉంది. మొత్తం మ్యాజిక్ శ్వాస మీద ఉంది. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయి? కొన్ని వందలు, కొన్ని వేలు ఉంటాయి. ఒక్కొక్క అప్లయన్స్ జాతి కోట్లలో ఉండి ఉంటుంది. అప్లయన్స్ జాతి అంటే నేనేంటి, కంప్యూటర్ ఒక జాతి. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? ట్రాన్సిస్టర్ ఒక జాతి. ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి? అర్థమవుతుంది కదా. కానీ ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? ఎలక్ట్రాన్ ఫ్లో మీద ఆధారపడి ఉంది. ప్యూర్లీ ఆన్ ఎలక్ట్రాన్ ఫ్లో. ఎలక్ట్రాన్ ఫ్లో మార్చడం వల్లే కదా ఇన్ని రకాల అప్లయన్సెస్ వస్తున్నాయి, ఇన్ని రకాల క్వాలిటీస్ వస్తున్నాయి. అలాగే ప్యూర్లీ ఆన్ బ్రెత్ ఇన్ని రకాలైనటువంటి మానవ శరీరాలు వస్తున్నాయి. ఈ మానవ శరీరాలలో నువ్వు శ్వాసను కనుక మార్చుకోదలిస్తే నీకు అసలు మెడిసిన్ అక్కర్లేదు. అందుకే అరవింద యొక్క మదర్ దగ్గరికి ఒకళ్ళు అడిగారు, మదర్ మరి ఏ మందు మంచిది, హోమియోపతి మంచిదా, ఆయుర్వేద మంచిదా, ఎల్లోపతి మంచిదా, ఏ మందు వాడమంటా అని. ఆవిడ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందిట. ఆ రోజు ఆ దేశంలో ఏ మందు ఫ్యాషన్ అవుతే అది వాడుకో, కానీ మందు కాదు తగ్గించేది, యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్ తగ్గిస్తుంది. అంటే నువ్వు మందు వాడినా వాడకపోయినా ఒకటే. నేను చెప్పే డైరెక్షన్ అర్థమవుతుందా? మీరు కనుక కరెక్ట్గా మనం అందరం కలిసి దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఓ బ్రేక్ త్రూ తీసుకురావచ్చు మనం. మెడిసిన్లో. అది కొంత కష్టం కూడా కాదు. కావలసినన్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అన్నీ కూడా శ్వాస మీద ఆధారపడి ఉన్నవే, మీరు గమనించుకోండి. ఎక్సెప్ట్ హోమియోపతి. ఆయుర్వేద ఆల్సో స్పీక్స్ అబౌట్ ప్రాణాయామ, ప్రాణిక్ హీలింగ్, రీకి, సిద్ధ మెడిటేషన్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ లింక్డ్ విత్ బ్రెత్. కానీ మీరు ఆ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ మీకు అర్థం అవ్వాలి. శ్వాస మారుస్తే నువ్వు మారిపోతావు. కానీ శ్వాస మారుస్తే నువ్వు మారిపోతావు అని మరి నేను మారలేదుగా అంటావు నువ్వు. మరి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు నేను శ్వాస మారుస్తాను నేను మారలేదుగా అని. దానికి మా గురువు గారు ఒక కథ చెప్తూ ఉండేవారు, ఎందుకు అలా జరుగుతుంది అని. చూడండి మరి ఆ కథ మనకి ఏమైనా వర్తిస్తుందో వర్తించదో. ఒక వ్యక్తికి ఒక ఫోబియా వచ్చింది, ర్యాటోఫోబియా అనుకుందాం. ర్యాటోఫోబియా అంటే నేను ఎలకనైపోయాను అని. వాడికి ఎందుకో వచ్చింది ఆ ఫీలింగ్ వాడికి. మరి వాడు ఎలకనైపోయాను అనే ఫీలింగ్ రాగానే ఏం జరుగుతుంది, పిల్లిని చూడగానే భయపడతాడు. సరే ట్రీట్మెంట్ ఇప్పించారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. సరే డాక్టర్ చెప్పాడు తగ్గిపోయింది. ఏమయ్యా తగ్గిపోయిందా అని వాడి కుటుంబ సభ్యులు కూడా అడిగారు. అవును ఇప్పుడు నాకు తగ్గిపోయింది, ఐఎమ్ నాట్ ఎ ర్యాట్ అన్నాడు. అమ్మయ్యా ఆయన చాలా ఆనందించారు. చాలా డబ్బు ఉందో వాళ్ళు, వాళ్ళ మెర్సిడీస్ కారులోనూ ఎందులోనూ తీసుకొస్తున్నారు. సరే వీడికి మధ్యాహ్నం కూల్ డ్రింక్ తాగాలనిపించింది, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ అది ఇవ్వలేదు. వీడు కిందకి దిగబోతున్నాడు, తలుపు తెరిచాడు, పిల్లి కనిపించింది, పరిగెట్టాడు వీడు. అదేంటి తగ్గిపోయిందన్నావు, నేను ఎలకని కానన్నావు, అంతా కరెక్ట్, బట్ ద క్యాట్ డజంట్ నో దట్ ఐఎమ్ నాట్ ఏ ర్యాట్ అన్నాడు. అర్థమైందా? యూ డోంట్ బిలీవ్ వాట్ యు వాంట్ టు బిలీవ్. వచ్చిన పెద్ద కూడా అది, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇది నాకు ఈ రోగం వచ్చింది, ఇది ఇన్క్యూరబుల్ రోగం, ఇంకా తగ్గదు తగ్గదు. లాజిక్ అర్థమైందా? అంచేత మీ సబ్కాన్షియస్ని మార్చాలి. చాలామంది నన్ను అంటారు, మాస్టారు మా సబ్కాన్షియస్ మైండ్లో ఐడియాస్ లేవని. సబ్కాన్షియస్ మైండ్లో ఐడియాస్ లేదని నీ కాన్షియస్ మైండ్ ఎలా తెలిసింది? హౌ డు యూ నో? ఇఫ్ యు నో ఇట్ ఈస్ నాట్ సబ్కాన్షియస్. అంతే కదా, మన మాటలు వాడేస్తాను తప్ప ఆ మాటల్లో ఉన్నటువంటి గందరగోళాలు మనకు తెలియవు. నీ సబ్కాన్షియస్లో ఏముందో నీకు తెలుసు అన్నావు అనుకో, దెన్ ఈజ్ ఇట్ సబ్కాన్షియస్? కాంట్ నో వాట్ ఈజ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్. కానీ ఆ సబ్కాన్షియస్ కంట్రోల్స్ అవర్ ఎంటైర్ థింగ్. పేస్ మేకర్ అని ఒక నెర్వ్ వెళ్తుంది మన హార్ట్ నుంచి, పేస్ మేకింగ్ నెర్వ్ అంటారు దాన్ని. మన హార్ట్ యొక్క బీట్ని అదే కంట్రోల్ చేస్తుంది. అది ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో పేస్ మేకర్ అని వీలు పెడతారు డాక్టర్స్, ఒక స్టంట్ ఏదో పెడతారు అక్కడ. అవి రెండు సింక్రనైజ్ అవుతాయి, అది వేరే విషయం. కానీ అసలు పేస్ మేకర్ అనే ఒక నెర్వ్ ఉందని, ఆ పేస్ మేకర్ కంట్రోల్ చేస్తుందని పేస్ మేకర్ పెట్టకముందు వాడికి తెలియదు, పెట్టినా వాడికి తెలియదు. ఆ పెడుతున్న డాక్టర్కి కూడా హీ నోస్ ద థీరీ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ యాక్చువల్గా ఆ పేస్ మేకర్ నెర్వ్ ఎలా ఉంటుందో డాక్టర్కి తెలియదు. ఇదంతా దేంతో కంట్రోల్ అవుతుంది? హైపోథాలమస్ నెర్వ్లో, సారీ హైపోథాలమస్లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని అమృత బిందు ఉపనిషత్తులో చెప్తాడు. హార్ట్ నుంచి మస్తిష్కానికి వెళ్ళేటటువంటి ఒకే ఒక నాడి నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది అంటాడు అమృత బిందు ఉపనిషత్తులో. ఇప్పుడు డాక్టర్స్ అదే చెప్తారు, హార్ట్కి హైపోథాలమస్కి వెళ్ళే ఒకే ఒక నాడి ఉంది, హార్ట్కి బ్రెయిన్కి ఉన్న నాడి సంబంధం పోతే ఏమవుతుంది, చస్తాడు. అదే వాడు చెప్పాడు అమృత బిందు ఉపనిషత్తులో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు శ్వాస ద్వారా మీ నాడులను మార్చుకోవచ్చు, అది యోగ విద్య చెప్పేది. అధ యోగానుశాసనం, దిస్ ఈజ్ ది డిసిప్లిన్. ఏంటా డిసిప్లిన్ అంటే, ఫస్ట్ యు నో వాట్ ఈస్ బ్రెత్, నెక్స్ట్ అండర్స్టాండ్ ఇట్స్ పొటెన్సీ, థర్డ్ నువ్వేం చూసుకోవాలి, బ్రెత్ ద్వారా నీ నాడుని నువ్వు ఛానలైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టైప్ రైటింగ్ నేర్చుకుంటున్నాం మనం, మొదటిసారి టైప్ కొడుతున్నప్పుడు ఏమవుతుంది, ఎటో పోతూ ఉంటుంది చెయ్య, ఎటో పోతూ ఉంటుంది, ఈ వేలతో కొట్టాలంటే అది వస్తుంది ఇది కొడుతుంది. కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైపోతాయి, ద ఛానల్స్ ఏర్పడతాయి బ్రెయిన్కి వేళ్ళకి, ఏ చూడగానే ఏ కొట్టేస్తావు, కే చూడగానే కే కొట్టేస్తావు, మళ్ళీ స్పీడ్ పికప్ అవుతుంది.
అంటే ఇక్కడ ఏం జరిగింది, కొత్త నాడులు, కొత్త పాత్వే ఫామ్ అయింది. నువ్వు ఫింగర్స్తో క్రియేట్ చేసుకునేటటువంటి పాత్వే. నువ్వు కాస్త జాగ్రత్తగా యోగ విద్య గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, నీ చేతులు శ్వాస ఒకటే. వెరీ ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ అది. యోగ విద్యలో వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాయువు యొక్క కర్మేంద్రియము చేతులు, వాయువు యొక్క జ్ఞానేంద్రియము చర్మము. యూ విల్ రీడ్ దోస్ క్లాసెస్, కానీ ముందు ఈ ఫండమెంటల్స్ మీకు అర్థమైపోతాయి. అంటే ఏంటి, మీరు చేతుల్ని కనుక తిప్పుతూ ఉంటే యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారు అన్నమాట, మీ శ్వాసను మారుస్తున్నారు. దాన్నే ముద్రలు అంటాం మనం. అన్నిటికంటే పెద్ద ముద్ర ఇవాళ నేను పొద్దున్న చెప్పలేదు మీకు, అది కుబేర ముద్ర అంటాం మనం. కుబేర అంటే గ్యారంటీగా మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఇంచేత కుబేరుడెవడు. కుబేర ముద్ర అని ఒక ముద్ర ఉంది, అది ఏంటి అంటే ఈ రెండు వేళ్ళని కిందకి ముడుస్తాం. ఇంకా మీ ఇష్టం, ఇది ఎలా అయినా పెట్టుకోండి. ప్రెషర్స్ అవి ఏం చేయక కదా, నొక్కకండి, జస్ట్ రిలాక్స్, జస్ట్ అవి టచ్ అవుతే చాలు. ఇది కుబేర ముద్ర. ఈ కుబేర ముద్రలో మీరు ఏమనుకున్నా అది జరిగిపోతుంది అంటాడు వాడు పుస్తకంలో. మీరు చేసి చూసుకోండి. ఇది నేను నేర్చుకున్న రోజు మా ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, 7 రోజుల వరకు నో టికెట్స్. సరే, ఇది అప్పుడే చెప్తున్నాను, నేను చెప్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెళ్ళండిలే టికెట్ వస్తుంది అని, దే గాట్ ఇట్ కదా. పుస్తకంలో అది రాశాడు, నా జీవితంలో ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ పెడితే అది. కానీ ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. మీరు అడిగింది టికెట్లు అలాంటివి అవుతే తక్షణం జరిగిపోతాయి. నాకు ఇంజనీరింగ్ డిగ్రీ రావాలని అడిగారు అనుకోండి, ఆ రోజు రాదు, ఎప్పటికీ రాకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది. అంతే, మీరు అడిగిన కోరిక బట్టి టైం గ్యాప్ ఇవ్వాలి మీరు, అంతే కదా. ఇది మీరు నిరంతరం ఉంచుకోవచ్చు, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. ఈ మహాలక్ష్మి సాధనలో ఇది ఒక చాలా మెయిన్ ఇది. కానీ ఇది మీ శ్వాసను మారుస్తుంది. మెరిడియన్స్ అని ఉంటాయి కొన్ని, ఇలా వెళ్ళేటటువంటి. ఒకటేమో బ్లడ్ వెసల్స్, ఈ బ్లడ్ వెసల్స్ పైన ఎగ్జాక్ట్గా బ్లడ్ వెసల్స్ని ఫాలో అవుతూ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ మీద ఇక్కడ స్కిన్ ఎలా ఉందో దానిపైన ప్రాణశక్తి అలా కవర్ చేసి ఉంటుంది నర్వ్స్ మీద. ఆ థియరీ మనం సాయంత్రం క్లాసులోనే ఎప్పుడో చదువుకుందాం మనం. కానీ ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద డిసిప్లిన్ ఆఫ్ యోగా అన్న, శ్వాస అన్న ఒకటే. చేతి వేళ్లతో శ్వాసని మార్చుకోవచ్చు. చుక్కాని మారుస్తే ఎంత పెద్ద పడవైనా ఏమవుతుంది, డైరెక్షన్ మారిపోతుంది కదా. అలాగే వేళ్ళని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మీరు సత్సాయి బాబాని కానీ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన చేతి వేళ్ళు తమాషా కదులుతూ ఉంటాయి. మనం అలా అనొచ్చు, కానీ అలా అంటే ఎటు వెళ్తుందో ఆయనకి తెలుసు మనకి తెలియదు, అంతే తేడా. నాలెడ్జ్ అందుకు చదువుకోవాలి. దట్ ఈస్ వేర్ ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేది ఏంటి అంటే, ఈ 4-5 క్లాసుల్లో నేను మీకు డైరెక్షన్ ఇచ్చేశాక నెక్స్ట్ మంత్ లోపల మీరు చాలా పుస్తకాలు చదవాలి. యు టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. అప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో మీరు ఇమ్మీడియట్గా చేయగలిగేవి 3 పనులు చేయగలరు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరి, మాట రానివాడి చేత మాట్లాడించగలరు, కాళ్ళు లేని చేతి వాడిన కాళ్ళు నడిపించగలరు. 3వది ఆ శ్లోకంలో లేదు. 3వది ఏంటి అంటే, గుడ్డి వాళ్ళకి చూపించగలరు. ఇట్ కెన్ బి డన్. వెబ్సైట్లో న్యూ థాట్ బుక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో పీబీ క్వింబే అనేటటువంటి పేరు వెతకండి మీరు. పీపీ క్వింబే, QUIMBY వెబ్సైట్ ఉంటుంది. అతను ఇవన్నీ చేసి చూపించాడు 1860s. ఇలాంటి హాల్ ఒకటి ఉంది అక్కడ. క్రచెస్ మీద వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, క్రచెస్ ఎక్కడ వదిలేసేవాళ్ళు, చూపులేని వాళ్ళు ఇమ్మీడియట్ ఇన్స్టంటేనియస్సే, మళ్ళీ ఎప్పుడో కాదు. మీరు చదవాలి ఆ పుస్తకాలన్నీ. అంచేత మాస్టర్ మరొకటి ఇప్పుడు చెప్పేయండి, నేను ఇలా పెట్టేసుకుంటాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అవుతుందా, ఏమడిగారు మీరు, అవుతుందా, నీకే డౌట్. ఇంకా నేనేం చేసేది, ఆపరేషన్ చేస్తున్నాడు అనుకోండి ఎవడైనా, నేను ఇంతకు పేషెంట్తో చెప్పాడు అనుకోండి, ఏమయ్యా నేను ఆపరేషన్ చేయగలనంటావా,
చచ్చిన వాటితో ఆపరేషన్ చేయించుకోరు కదా. అంచేత నేను ఇది చేయగలనా, నేను అన్నండి. నువ్వు అనకపోతే నీకు లోపల డౌట్ ఉందనుకో, నువ్వు నోటితో అనాలా ఏంటి? అందుకు ఈ అధ్యయనం కావాలి, ఆ డౌట్ పోవటానికి, టు గెట్ కాన్ఫిడెన్స్. చదవాలి ఈ పుస్తకాలన్నీ కూడా, చూడండి. అదే పీపీ క్వింబే, క్రైస్ట్ రీఇన్కార్నేట్ అనిపిస్తుంది నాకు. అతను ఆ పవర్, క్రైస్ట్ బట్టలు ముట్టుకున్నా అది ముట్టుకున్నా కళ్ళు అవి వచ్చేసేవి కదా, అవన్నీ చేయగలిగాడు ఆయన. కానీ ఆయన ఏం చెప్పాడు అంటే, దేర్ ఇస్ నథింగ్ మిరాక్యులస్ ఇన్ ఇట్, ఇట్ ఈస్ ఎ సైన్స్. కానీ సైన్స్ మీరు నేర్చుకోవాలి. అధ యోగానుశాసనం. ఆ తర్వాత నెక్స్ట్ సూత్రం ఏంటి అంటే, అధ యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ యోగ అనేటటువంటిది మైండ్ కంట్రోల్ కాదు అని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యోగ అంటే మైండ్ కంట్రోల్ అనే ట్రాన్స్లేషన్ ఈజ్ రాంగ్. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగు చెప్తాం మనం. ఇందులో మనస్సు, బుద్ధి, కాన్షియస్ మైండ్కి సంబంధించినవి. మనస్సు అంటే గ్యాదరింగ్ డేటా. మనకి బుద్ధి లేదు మనస్సు ఉంది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నా నువ్వు కొనుక్కుని తాగడం. అంటే మనస్సులో నాలెడ్జ్ ఏముంది నీకు, అది మంచిది కాదు అని. కానీ నీ బుద్ధి ఏం చెప్తోంది, తాగు అని. లేకపోతే నువ్వు తాగవుగా చేత. మనం అందరం మూర్ఖులే, బుద్ధి లేదు మనకి. బుద్ధి ఉంటే వద్దు అన్న పని ఎందుకు చేస్తావు నువ్వు, కానీ కాన్షియస్గా చేస్తున్నావు. అంచేత మనస్సు, బుద్ధి ఏంటి, కాన్షియస్ మైండ్కి సంబంధించి. చిత్తము అనేది సబ్ కాన్షియస్, అహంకారము అనేది సూపర్ కాన్షియస్. ఇవి మూడు లెవెల్స్, కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. యోగము ఏం చేస్తుంది అంటే ఈ మూడింటిని కలుపుతుంది, అంటే అహంకారాన్ని, చిత్తాన్ని, మనస్సు ప్లస్ బుద్ధిని. అది యోగము అంటే, అది డిసిప్లిన్ ఇక్కడ మనం నేర్చుకునేది. అందులో ఈ పతంజలి యోగ సూత్రాలు మెయిన్గా, అసలు యోగము అనేటటువంటి పదము ఎక్కడ వాడినా మీరు గుర్తుంచుకోండి. అందులో భగవద్గీత కూడా యోగ శాస్త్రే, మళ్ళీ కృష్ణార్జున సంవాది అని మొదలవుతుంది. యోగము అంటే గోయింగ్ ఇన్ టు సబ్ కాన్షియస్, చిత్తములోకి వెళ్ళటం, గోయింగ్ ఇన్ టు యువర్ హ్యాబిట్ ప్యాటర్న్. యోగ చిత్తవృత్తి నిరోధ, మీ అలవాట్లను మార్చుకునేటటువంటి శక్తి. అలవాట్లను మార్చుకోవటం ఎంత కష్టమో మీకు తెలుసు కదా. కానీ ఈ డిసిప్లిన్ ఏం చేస్తుంది అంటే, యోగా డిసిప్లిన్ ఏం చేస్తుంది అంటే, మీకు మీ అలవాట్లను మార్చుకోగలిగేటటువంటి శక్తి ఇస్తుంది. అక్కడ మనం స్టాప్ చేద్దాం ఇవాళకి. ఎంత రేపటి నుంచి కాస్త రీడిఫైన్ చేయండి టైం టేబుల్. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, మహాలక్ష్మి సాధన ఒకటి మనం చేసుకోవాలి. ఇంకంటే థియరీ ఎంత చెప్పినా ప్రాక్టికల్ కావాలి, అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాక్టికల్స్. అంచేత మహాలక్ష్మి సాధనలో ముద్ర ఒకటి చెప్పాను నేను మీకు, కుబేర ముద్ర. ఇవి రెండు మలతటం, ఈ మూడు కలపటం. ఇది నాకు జస్ట్ 1 మంత్ బ్యాకే నేను చదివాను ఇది, అంతకుముందు నాకు తెలియదు. ఇది నా ఎక్స్పెరిమెంట్స్ చెప్పాను కదా. అందులో వాడు ఏం రాశాడు అంటే, ఇది అనుకుని మీరు 3 సార్లు 4 సార్లు ఆ మనసులో ఏది కావాలనుకుంటారో అది జరిగిపోతుంది. ఎక్స్పెరిమెంట్ ఇలా అనుకుని మీరు మళ్ళీ అది జరుగుతుందా, జరగదేమో. వివేకానంద లైఫ్లో ఒకసారి లండన్లో ఆయన ఒక స్పీచ్ ఇస్తున్నాడు, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఎంత ఫెయిత్ కావాలి, పెద్ద ఫెయిత్ అక్కర్లేదు. ద ఫెయిత్ ఆఫ్ ఎ సీసమ్ సీడ్, నువ్వుల గింజ, ఆవ గింజ అంత నమ్మకం ఉంటే చాలు, ఫెయిత్ ఉంటే చాలు, ఇట్ విల్ మూవ్ మౌంటైన్స్ అని. అది విందో ఒక ఆవిడ లండన్లో విన్న తర్వాత, అంటే 4th ఫ్లోర్లోనే అక్కడికి వెళ్ళింది. ఆవిడ కిటికీకి ఎదురుకుండా ఒక కొండ ఉంది, హిల్లక్ ఉంది, అది సూర్యుడికి అడ్డు. ఆవిడకి ఎప్పుడు గొడవే ఆ హిల్ చూస్తే, కిటికీ తలుపు తెరిచి. వివేకానంద చెప్పాడు కదా, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని. ఆఫ్టర్ ఆల్ హిల్లక్కని మూవ్ చేయదా అనుకుని కూర్చుంది ఆవిడ, రాత్రల్లా కూర్చుంది కళ్ళు మూసుకుని, ఐఎమ్ మూవింగ్ ద మౌంటైన్, ఐఎమ్ మూవింగ్ ద హిల్లక్, ఐఎమ్ మూవింగ్ ద మౌంటైన్, మై ఫెయిత్ మూవ్స్ ఇట్. సరే పొద్దున్న తెల్లవారింది, రాయి ఎక్కడే ఉంది, హిల్లక్, ఐ నో ఇట్ వోంట్ మూవ్ అందిట. అంటే మీకు లాజిక్ అర్థమైంది, ఏంటో తప్పు ఎక్కడ జరిగిందో. కానీ ఫెయిత్ ఎలా వస్తుంది మీకు, కబులు చెప్తే రాదు. నేను ఆపరేషన్ చేయగలను అనే ఫెయిత్ ఎప్పుడు వస్తుంది డాక్టర్కి? ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకుండా చేయలేదు కదా. అంచేత ఇక్కడ యోగా ప్రాక్టీస్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ యాంగిల్ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తున్నాను అర్థమైందా? వీ షుడ్ బి ఏబుల్ టు క్యూర్ ఏ బ్లైండ్ మ్యాన్, ఏ లేమ్ మ్యాన్, ఏ డంబ్ మ్యాన్. చెయ్యవచ్చు, చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వీ నీడ్ ఏ గ్రూప్ ఫర్ దట్. ఎప్పుడు గ్రూప్ కావాలి, ఎప్పుడు గుర్తుంచుకోండి. సింగిల్గా ఏ డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేసిన వాడు నాకు చూపించండి ఒక్క డాక్టర్ని. కెన్ యూ డూ ఇట్? ఎంతమంది అసిస్టెంట్స్ కావాలి? ఇంచేత కామన్ సెన్స్ కూడా ఉండాలి. నువ్వు చేపెట్టేసి అయిపోతుంది అలా ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్సో, ఇట్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. ఇంచేత ఈ క్యాంప్ మెయిన్గా నేను కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నది ఏంటి అంటే దిస్ ఫిజికల్ హీలింగ్ టెక్నిక్స్ మెయిన్గా. కానీ అక్కడతో ఇది ఆగిపోదు, ఇట్ లీడ్స్ చాలా 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 దూరం వెళ్తుంది. ఇంచేత దానికి మీరు టైం టేబుల్ వేసుకోండి కాస్త. నేను 1:30 అవుతుంది, ఐ స్టాప్ ఇట్. దాని తర్వాత అరౌండ్ 3:30 ఇలాంటి ఆర్గనైజేషన్ మనం చేసుకుందాం. ఆర్గనైజ్డ్ వేలో, ఆర్గనైజేషన్ అంటే ఐ డోంట్ మీన్ స్టార్టింగ్ ఏ న్యూ ఆర్గనైజేషన్, మనం ఆర్గనైజ్ అవుతాం. తేడా అర్థమవుతుందా? కొత్త ఆర్గనైజేషన్ ఏం అక్కర్లే మనకి. మనం అందరం ఈ లైక్ మైండెడ్ పీపుల్ అందరం ఆర్గనైజ్డ్గా ఈ విద్యను మనం ఎలా నేర్చుకోవచ్చు ప్లాన్డ్గా. ఇట్ టేక్స్ మంత్స్ అట్లీస్ట్. ఒక రోజులో రిజల్ట్స్ వచ్చాయో, ప్లస్ ఒక రోజులో రిజల్ట్ రెండు రోజుల్లో అని కాదు, మీరు రిజల్ట్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసేటటువంటి పేషెంట్స్ ఉండాలి. దానికి తగినటువంటి ప్లాన్స్ అవి వేసుకోవడానికి 3:30 ఈజ్ ఓకే. 3:30 కలుద్దాం. ఆల్ ఆర్ ఇన్వైటెడ్, బట్ ఓన్లీ దోస్ హూ వాంట్ టు గెట్ ఆర్గనైజ్డ్ అండ్ వర్క్. లేకపోతే మీరు మళ్ళా క్లాస్ ఎప్పుడు? సాయంత్రం 7 to 9 సోలార్ సిస్టమ్ మీద క్లాస్ ఉంటుంది. ఈ క్లాసు నాకు అసలు నా చిన్నతనం నుంచి ఈ క్లాస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోవచ్చు మీరు. ఇంచేనంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, చాలామంది నన్ను అడిగేది ఇన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, నేను ఎటు వెళ్ళాలి, ఇంతమంది గురువులు ఉన్నారు, నేను ఎటు వెళ్ళాలి, ఇంతకీ ఎవరిని పట్టుకోవాలి నేను? పాలిటిక్స్లోకి వెళ్ళేదా, బిజినెస్లోకి వెళ్ళేదా, లిటరీ బ్యాంక్లో వెళ్ళేదా, ఉద్యోగం చేసుకునేదా, బిజినెస్ చేసుకునేదా? వీటన్నిటికీ జవాబు మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే సోలార్ సిస్టంలో దొరుకుతుంది. సోలార్ సిస్టమ్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే యూఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. అంతవరకు మీకు డౌట్ లేదు కదా. సో ఇఫ్ యూ నో ద టోటాలిటీ, నువ్వెక్కడున్నావో నీకు తెలుస్తుంది. నువ్వెక్కడున్నావో అక్కడ తెలియటం కాదు. శంకరాచార్యుల వారు ఎవరు, ఆది శంకరాచార్యుల వారు ఎవరు, రామానుజం ఎవరు, బ్లావెట్స్కి ఎవరు, న్యూటన్ ఎవరు, మన ఋషులందరూ ఎవరు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి.